the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం April 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలార విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా ఎవరైనా సరే ఒక మనిషి గురించి లేకపోతే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక సందర్భం చూసుకొని మాట్లాడతారు. ఈవెన్ నేనైనా అంతే. ఇప్పుడు సపోజ్ ఎవరిదైనా పుట్టినరోజో లేకపోతే ఏదైనా ఒక స్పెషల్ డేనో ఉంటే ఆ రోజు ఆ స్పెషల్ డే గురించి మాట్లాడతాం. బట్ చాలాసార్లు ఏమవుతుందంటే మనం ముందు ఒకటి అనేసుకుంటాం ప్రీ ప్లాన్డ్గా మైండ్లో, ఓకే ఇవాళ దీని గురించి మాట్లాడదామని. బట్ ఆ తర్వాత తెలుస్తుంది ఏంటంటే అరే ఇవాళ డేకి ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది అని. అలాగా నిన్న నేను మీతో మాట్లాడేసిన తర్వాత నిన్న నైటు చార్లీ చాప్లిన్ పుట్టినరోజు అంటే జయంతి అని తెలిసింది. అరే కొంచెం ముందు తెలుసుంటే భలే మాట్లాడుకునే వాళ్ళం కదా అనిపించింది. ఆ తర్వాత 9:30కి ఎంఎస్ నారాయణ పుట్టిన జయంతి కూడా అని చెప్పి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వేశారు తన టైమింగు వాటికి సంబంధించి. అఫ్కోర్స్ చార్లీ చాప్లిన్కి ఎంఎస్ నారాయణకి పోలిక అని కాదు, కానీ ఓకే టాలీవుడ్లో మంచి టైమింగ్ ఉన్న యాక్టరు. అండ్ చార్లీ చాప్లిన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, ప్రపంచం మొత్తం కూడాను ఒక అద్భుతమైన యాక్టర్ అని చెప్పి ఆల్రెడీ కొనియాడేసింది. ప్రపంచానికి నవ్వులు పంచినటువంటి కళాకారుడు చార్లీ చాప్లిన్. సో మనం ఏదైనా ఒక మంచి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఆ రోజు మాట్లాడుకుంటే మంచిది ఓకే కాదనట్లేదు, కానీ ఆ తర్వాత రోజైనా పర్లేదు అసలు అంటూ గుర్తు చేసుకుంటే ఇంకా మంచిది కదా. సో అందుకని నేను అనుకుంది ఏంటంటే ఓకే బెటర్ లేట్ దాన్ నెవర్. ఒక మంచి మనిషి ఒక మన మూడ్ని ఇంకొంచెం బాగు చేసేటటువంటి మంచి టాలెంట్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి లేదా అతని గురించి మాట్లాడుకోవడానికి అతన్ని స్మరించుకోవడానికి ఆ పర్టికులర్ డేనే అవ్వక్కర్లేదు. అప్పుడు తెలిస్తే నెక్స్ట్ రోజైనా మాట్లాడుకోవచ్చు అంతే కదా. ఆ రోజు మాట్లాడితే బాగుంటుంది, బట్ ఆ తర్వాత రోజు మాట్లాడినా కూడా బాగానే ఉంటుంది. అందుకే ఇవాళ ఆయన గురించి మాట్లాడదాం, ఎందుకంటే నాకు మరి రాత్రి తెలిసింది నేను ఏం చేయను. అందుకని మనకి ఫేస్బుక్లో వాటిల్లో చాలాసార్లు బాగా ఫార్వర్డ్ అయినది ఏంటంటే హిట్లర్ మీసాలు, తర్వాత మన చార్లీ చాప్లిన్ మీసాలు, తర్వాత టోపీ, అవన్నీ కొంచెం సేమ్గానే ఉంటాయి. కాకపోతే నవ్వు, సీరియస్నెస్, ఆ ఒక్క గీత, ఆ నెలవంకలాగా ఉండే నవ్వు, ఇది సీరియస్గా ఉండేది, ఇది తప్ప ఇంకేమీ పెద్ద తేడా లేదని చెప్పి చాలాసార్లు మనకు ఫేస్బుక్లో వాళ్ళ ఫేస్ వేయకుండా ఓన్లీ వాళ్ళ బాడీ ఫీచర్స్ అంటే వాళ్ళు పెట్టుకునేటటువంటి ప్రాప్స్, వాళ్ళ టోపీ కానీ లేకపోతే మీసం కానీ ఇలాంటి వాళ్ళ మొహంలో ఉన్న కవళికల్ని బట్టి మొత్తం కళ్ళు ముక్కు వేయకపోయినా ఇలా చాలాసార్లు మనం చూసాం ఫేస్బుక్లో. అయితే మామూలుగా ఒక కళ్ళల్లో ఐదర్ ఒక మంచి కరుణరసమో లేకపోతే ఒక దయార్ద్ర హృదయం ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క కళ్ళు ఎట్లా ఉంటాయో అట్లా ఉండి స్టిల్ ఎట్ ది సేమ్ టైం ఆ కళ్ళల్లో చిలిపిదనము, ఒక నాటీనెస్, ఒక నవ్వు, ఈ రెండు కలిసేటటువంటి కళ్ళు ఏమైనా ఉన్నాయంటే అది ఆయన కళ్ళే. ఎందుకంటే ఒకవైపు జాలి ఉంటుంది, ఇంకోవైపు అంతులేనటువంటి కారుణ్యం ఉంటుంది. ఆ మొహంలో ఒక రకమైన అమాయకత్వం ఉంటుంది. అలాగే మరీ పరిశీలనగా చూస్తే కట్టిపడేసేటంత మానవత్వం కూడా ఉంటుంది. అదే మీరు మిస్టర్ బీన్ గనక చూస్తే, రాన్ అట్కిన్సన్, నాకు తనలో నచ్చనిది నచ్చేది పక్కన పెడితే నాకు అది చూస్తున్నారంటే వీళ్ళు ఎక్కడ ఇంత తెర్రగా తయారైపోతారు పిల్లలన్న భయం వేస్తుంది నాకు అన్నిటికన్నా బేసిక్గా. ఎందుకంటే చాలాసార్లు మనం గమనిస్తే ఎందుకురా ఇది చూస్తున్నామన్న భయం వేస్తూ ఉంటుంది నాకు, ఎక్కడ వీళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తారో అన్నంత తెర్రగా ఎక్కడ వీళ్ళు అది యాక్టింగ్ అని తెలిసినా కూడాను తన ఫేస్ చూస్తేనే పెద్ద తెర్ర ఫేస్ లాగా అంటే పెద్ద తెలివితేటలు లేని వాళ్ళలాగా అనిపిస్తుంది. అది తన గొప్పతనం, తను అట్లా యాక్ట్ చేయగలగడం తన గొప్పతనం. మామూలుగా బయట చూస్తే కూడాను ఆ కళ్ళు ఆ ముక్కు అవన్నీ చాలా యునీక్గా ఉంటాయి అండ్ తను చేసే చేష్టలు అన్నీ కూడాను చాలా విచిత్రంగా ఉండి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. బట్ నిజంగా తను అట్లాంటి వాడు కాదు అనేది అందరికీ తెలుసు, ఎందుకంటే చాలాసార్లు ఇంటర్వ్యూస్ వచ్చినాయి తనవి. అండ్ మరీ గిట్టని వాళ్ళైతే తను చనిపోయాడని కూడా చెప్పారు, అంటే రూమర్ క్రియేట్ చేశారు. సో ఏంటంటే ఒక మంచి ఫేమ్ వచ్చింది అండ్ ఆ తెరదనం నుంచే ఒక మంచి స్టార్డమ్ తెచ్చుకున్నాడు, కానీ అది వేరు. అసలు ఆ అమాయకత్వం కాదు, అది ఒక తెరదనంలో ఉంటుంది. కానీ చార్లీ చాప్లిన్ విషయంలో చూసుకుంటే నిలువెత్తు హాస్యం తప్ప ఇంకా వేరే తెరదనాలు అలాంటివి, ఆ తెరదనం అయినా కూడా మనకు తెరదనంలా అనిపించదు, అమాయకత్వంలాగే అనిపిస్తుంది. ఒక హాస్య నట చక్రవర్తి అని చెప్పొచ్చు చార్లీ చాప్లిన్. చూడంగానే నవ్వు వచ్చేలాగా, అలా నవ్విస్తూనే మళ్ళీ ఆలోచింపజేసేలాగా, ఆలోచిస్తుండగానే మధ్యలో ఎక్కడో మనసు కొంచెం చివుక్కుమనేలాగా, కలుక్కుమనేలాగా, ఇంతలోనే మళ్ళీ పొట్టచెక్కలయ్యేంత నవ్వు వచ్చేలాగా, ఈలోపు మళ్ళీ గుండెని మెలిపెట్టే బాధ వేసేలాగా, ఇలా ఒకటి కాదు. ఒక నట విశ్వరూపాన్ని చూడొచ్చు మనం తన నటనలో. అసలు చిన్న పిల్లలందరికీ చార్లీ చాప్లిన్ అంటే ఎంత ఇష్టం. ఆ షూ పాలిష్ అసలు ఎంత ఇది కాకపోతే చెర్రీ బ్లాసం వాళ్ళు చార్లీ చాప్లిన్ క్యారెక్టర్ని వాడుకుని అందులో నుంచి వచ్చే కొన్ని హాస్యపు క్లిప్పింగ్స్ని కట్ చేసి పెట్టుకుని ఇట్లాంటివన్నీ చేస్తారు. అసలు అది మూకీ సినిమా అయినా సరే మనకి ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్గా ఉంటుంది, ఓన్లీ జస్ట్ విత్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ మ్యూట్ చేసినా తన ఫేస్లో ఉండే ముఖ కవళికల్ని బట్టే మనకు తెలిసిపోతుంది, పిచ్చి పిచ్చిగా నవ్వొస్తుంది. ఎంత మనం డిసైడ్ అయ్యి ఏహే వద్దు అని నవ్వద్దు అని తిష్ట వేసుకుని కూర్చున్నా సరే మన చేత నవ్వించగలడు. ఒక 2 మినిట్స్ వీడియో అయినా, 2 అవర్స్ అయినా, అది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే నవ్వి తీరాల్సిందే. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటంత అపురూపమైనటువంటి, అసాధారణమైనటువంటి కామెడీ టైమింగ్ తనది. మీరు ఎప్పుడైనా జస్ట్ అలా ర్యాండమ్గా ఒకసారి యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి తన వీడియోలు అవన్నీను, ఎన్ని ఉంటాయంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. చార్లీ చాప్లిన్ వీడియోస్ అని కొడితే కొన్ని వందల్లో వస్తాయి, ఎందుకంటే తను చేసిన సిరీస్ కానీ తను చేసిన మూవీస్ కానీ ఎంత ఫేమస్ కాకపోతే ఇప్పటికీ, అంటే ఇప్పుడు ఎప్పుడో మీరు చంటబ్బాయి టైంలో మన చిరంజీవి వేశాడు అనుకుంటారేమో కానీ బర్ఫీ మూవీలో కూడా రణబీర్ కపూర్ కూడాను ఈ చార్లీ చాప్లిన్ మూవీస్లో నుంచి కొన్ని ఘట్టాలని తీసుకుని వాటితోటి కామెడీ పండించడానికి ట్రై చేశాడు. ఎందుకంటే పూర్తి అదంటే కొంచెం అందులో ప్రియాంక చోప్రాది మెంటల్లీ ఛాలెంజ్డ్ పాత్ర, రణబీర్ కపూర్ది ఫిజికలీ ఛాలెంజ్డ్ పాత్ర, మరి ఇన్నిటి మధ్య కూడాను హాస్యం పండకపోతే కష్టమవుతుంది. అంతా కూడాను చాలా సాడ్గా అలా సటిల్గా వెళుతుంది, కొంచెం లౌడ్గా ఉండాలి, కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి ఒక మంచి స్టార్ని పెట్టినప్పుడు మరీ అంత డల్గా ఉంటే బాగుండదు అని చెప్పి కొన్ని చార్లీ చాప్లిన్ క్లిప్పింగ్స్ని తీసుకుని పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో రణబీర్ కపూర్ చేసినటువంటి అన్ని విన్యాసాలు కూడాను ఆ మూవీస్ ఈ క్లిప్పింగ్స్ వాటిల్లో నుంచి తీసుకుని చేసినవి. పెయింటింగ్ వేస్తుంటే నిచ్చెన ఇలా తిప్పేయడము ఇలాంటివన్నీ కూడాను, నిచ్చెన పైకి కిందకి బ్యాలెన్స్ లాగా అవ్వడం, ఇవన్నీ ఏ సీన్ అయినా సరే ఇన్స్పైర్డ్ బై చార్లీ చాప్లిన్. సో అలాగా మీరు యూట్యూబ్లో కొడితే కొన్ని వందల వీడియోస్ వస్తాయి. ఇంకా తన గురించి చెప్పుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
నల్లని రాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో. ఈ నల్లని రాలలో పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి, పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్ల నిరాలలో కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు ఉలిజలికి నల్తనే నల్తనె జల జల మణి పొంగి పొరలు ఈ నల్ల నిరాలలు పైన కఠిన మణి పింతును దూన వెన్న కనిపించును పైన కఠిన మణి పింతును దూన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమణి పింతును ఈ నల్ల నిరాలలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు రోగెను
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైన ధర్మస్వరూపం అయినటువంటి రామచంద్రమూర్తి గురించి నేను, అంటే నందనాచార్య, మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నమోస్తు రామాయ. భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మై ఇండి మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జయ జయ శ్రీరామ, రఘువర శుభకర శ్రీరామ.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారి విచిత్రం కార్యక్రమాన్ని. సో సర్చ్ బాక్స్లో మామూలుగా చార్లీ చాప్లిన్ అని యూట్యూబ్లో మీరు కనుక కొడితే వచ్చే వీడియోల్లో ఏదో ఒక దాన్ని మీరు క్లిక్ చేసి చూడండి. మీరు ఎంత భీష్మించుకుని కూర్చొని నేను నవ్వను అని పెట్టుకుని సీరియస్గా ఫేస్ పెట్టుకుని చూసినా సరే, ఖచ్చితంగా మీరు లోపల నుంచి తెరలు తెరలుగా నవ్వు వస్తుంది. అది చార్లీ చాప్లిన్ అంటే. అందుకే అది మూకీ సినిమా అయినా టాకీ సినిమా అయినా ఏదైనా ఇప్పటికీ కూడా అరుదైన నటుడుగా చెప్పుకునేటటువంటి ఒకే ఒక్క పర్సన్ చార్లీ చాప్లిన్. కామెడీ టైమింగ్ అన్నా లేకపోతే కామెడీ మూవీస్ అన్నా ఫస్ట్ గుర్తొచ్చేది చార్లీ చాప్లిన్. భాషతో సంబంధం లేకుండా కానీ చార్లీ చాప్లిన్ పంచినటువంటి ఆ హాస్యం అంతా కూడాను కొన్ని కష్టాల నుంచి రాటుదేలి వచ్చింది. ఎందుకంటే అతని యాక్టింగ్ అవన్నీ కూడాను విపరీతమైన డబ్బులకి ఇబ్బంది పడే ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పేదరికం నేర్పిన అనుభవాల పాఠాల సారం అదంతాను. ఎందుకంటే ఒక పేద కుటుంబంలో పుట్టి సరిగ్గా తిని తినక చాలా బాధలు పడుతూ ఏదో కొంచెం ఒక ఒక పట్టడ అన్నం కోసం అని చెప్పి ఏ పనైనా సరే చేద్దామని రెడీ అయిపోయి అట్లాంటి ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు వరల్డ్ ఫేమస్ కళాకారుడిగా చార్లీ చాప్లిన్ ఎదిగినటువంటి తీరు గురించి నేను చెప్తాను. చార్ల్స్ స్పెన్సర్ చాప్లిన్ అనే పేరు, తన పూర్తి పేరు అది. తను లండన్లో పుట్టినటువంటి కుర్రాడు. తన పేరుకి ముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఆనర్, సైన్ ఆఫ్ ఆనర్గా ఇచ్చేటటువంటి సర్ అనే బిరుదును పొందడం వెనక అతడి 88 ఏళ్ల జీవితంలో 75 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి వెండితెర ప్రస్థానం ఉంది. 88 ఏళ్లలో 75 ఏళ్ళు తను మూవీ ఇండస్ట్రీలోనే ఉన్నాడు అంటే 13 ఏళ్ల ఏజ్ అప్పటి నుంచి ఉన్నట్టేగా. 1889 April 16th పుట్టిన చాప్లిన్ 1977 December 25th మరణించేలోగా ఎన్నో బాధాకరమైన రోజుల్ని, ఎంతో మంచి పీక్స్ ఆఫ్ సక్సెస్ని, అలాగే ఎన్నో అవమానకరమైన పరిస్థితుల్ని, చాలా వివాదాస్పదమైన స్థితిగతుల్ని అన్నిటినీ అనుభవించాడు. ఒక ఈసీజీ గ్రాఫ్ లాగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉన్నాయి. కడుపు నింపుకోవడం కోసం పనిచేయక తప్పని బాల్యం నుంచి దొరికిన అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకుంటూ, ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ, అలా నైపుణ్యాలన్నింటినీ కూర్చుకుంటూ ఒక హాస్య నటుడిగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక మ్యూజిషియన్గా, ఒక రైటర్గా ప్రపంచ స్థాయికి ఎదిగి మూవీ ఇండస్ట్రీలో అసలు ఇంకా చార్లీ చాప్లిన్కి నెక్స్ట్ ఇంకెవరు లేరు అనేంతలా పేరు తెచ్చుకున్నాడు. అసలు అంతలా ఒక చెరగని ముద్ర వేశాడు. అండ్ ఒకవైపు సిల్వర్ స్క్రీన్లో వెలుగుతూ ఉండగానే అతడి వ్యక్తిగత జీవితం వైవాహిక పొరపాట్లతో అలా ముడిపడుతూ సాగింది. అందుకనే 4 పెళ్ళిళ్ళు, 11 మంది సంతానంతో చాప్లిన్ జీవితం వివాదాస్పదంగా మారింది. 4 పెళ్ళిళ్ళు అనగానే నాకు కిషోర్ కుమార్ గుర్తొస్తాడు. అంటే చార్లీ చాప్లిన్కి కిషోర్ కుమార్కి పోలిక లేదు, ఐ అండర్స్టాండ్, కానీ ఇంతే సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇంతే ఇన్సేన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, యాక్చువల్గా సేమ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కాదు, అంత భయంకరమైనటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండి అందరినీ అంటే ఎటువంటి యాక్టింగ్ అయినా చేయగలడు. బట్ కామెడీ, లౌడ్ కామెడీ టైమింగ్ అవి చాలా బాగుంటాయి. తను 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అందుకని నాకు అట్లా గుర్తొచ్చింది. సో మొత్తానికి తన చార్లీ చాప్లిన్ బాల్యం అంతా కూడా పేదరికంలో బాధల మధ్య గడిచిందని చెప్పాను కదా. తన తండ్రి పేరు చార్లీ చాప్లిన్, చార్లెస్ చాప్లిన్. తల్లి లిల్లీ హార్లీ. వీళ్ళిద్దరూ కూడాను డ్రామాలో మంచి గాయకులు అండ్ యాక్టింగ్ కూడా చేస్తారు. అయినా కూడా ఎందుకో పెద్దంత ఆదాయం అయితే లేదు, పైగా కొంచెం జనాలు అప్పట్లో కాస్త ఎక్కువ సంతానము అవి ఇవి ఉండేవి కాబట్టి ఏదో ఉన్నదాంతో నెట్టుకొచ్చేవాడు. చాప్లిన్కి ఊహ తెలిసే టైంకే తండ్రి చనిపోవడంతో పరిస్థితి మరీ దిగజారింది. దీనికి తోడు తల్లి మెంటల్లీ కొంచెం డౌన్ అయ్యేసరికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చిన్నప్పుడే చాప్లిన్ అండ్ తన బ్రదర్ సిడ్నీ వీళ్ళిద్దరూ కొట్టగడవడం కోసం ఏవేవో పనులు చేయక తప్పలేదు. పైగా తల్లిదండ్రులు ఆస్తులేవి ఇవ్వకపోయినా వారసత్వంగా ఇచ్చినటువంటి నటన వాళ్ళని రంగస్థలం వైపుకి అడుగులు వేయించింది. అయితే అవకాశాన్ని బట్టి పాట, ఆట, యాక్టింగ్ అంటే నటన అప్పటి ప్రేక్షకులని బాగా ఆకట్టుకునేవి. అలా చాప్లిన్ చిన్నతనంలోనే తనదైనటువంటి ఒక హాస్య నటనతో మంచి గుర్తింపు పొందగలిగాడు. 19 ఏళ్ల వయసు కల్లా ఓ కంపెనీతో కుదిరినటువంటి ఒప్పందం వల్ల చార్లీ చాప్లిన్ అమెరికాలో అడుగుపెట్టాడు. అదే తన లైఫ్లో ఫస్ట్ టర్న్. అక్కడి ప్రేక్షకులకి చాప్లిన్ హాస్యం నచ్చడంతో 13 అప్పుడే ఫస్ట్ మూవీ అవకాశం వచ్చింది. ఇక ఫ్యూచర్లో సిల్వర్ స్క్రీన్ మీద బలమైన ముద్ర వేసినటువంటి చాప్లిన్ ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా? కేవలం ఒక్కటే ఒక్క రీల్తో రూపొందినటువంటి మేకింగ్ ఎ లివింగ్ ఆ మూవీ పేరు. మామూలుగా 14 రీళ్ల సినిమాలు 17 రీళ్ల సినిమాలు ఉంటాయి, అప్పట్లో ఇంకా పెద్ద ఉండేవి. బట్ అప్పట్లోనే ఒకే ఒక్క రీల్తో చేసినటువంటి మేకింగ్ ఎ లివింగ్ అనే మూవీ తన ఫస్ట్ మూవీ. అది 1914 ఫిబ్రవరి 2nd రిలీజ్ అయింది. అయితే పర్సనల్గా ఆ మూవీ చార్లీ చాప్లిన్కి అస్సలంటే అస్సలు నచ్చలేదు. ప్రతి ఒక్క యాక్టర్కి కూడాను కొన్ని ఎందుకు చేశాంరా అని అనిపించి చేసే ఉంటాయి, కొన్ని ఏమో ఓకే పర్వాలేదు బాగా చేసామన్నట్టు ఉంటాయి, కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్ బాగా ఇచ్చిన ఉంటాయి. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినవి ఏంటంటే కమర్షియల్లీ అంత హిట్ అయినా కాకపోయినా వాళ్ళ మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. అలాగా ఇప్పుడు రణబీర్ కపూర్ ఉన్నాడు, తనకి మీరు అసలు మీకు నచ్చని సినిమా ఏంటి అంటే బేషరం అని చెప్తాడు. 2nd బాంబే వెల్వెట్ అని చెప్తాడు, ఎందుకంటే ఆ 2 సినిమాలు తనకు అస్సలు నచ్చలేదు. అలాగే పూరి జగన్నాథ్ అడిగితే కొన్ని చెప్తాడు. అండ్ చాలామంది మీరు ఈ మధ్య చూస్తే కనుక ఎంతోమంది వాళ్ళ అంటే డేరింగ్గా ఇదివరకు అయితే చెప్పగలిగే వాళ్ళు కాదు, కానీ ఈ మధ్య డేరింగ్గా మీకు నచ్చని సినిమా ఏంటి లేకపోతే మీరు నేను ఎందుకు చేశానురా ఈ సినిమా అనిపించినది సినిమా ఏంటి అంటే చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మొహమాటాలు అవి ఉండట్ల. అఫ్కోర్స్ పూర్తిగా ఇది డైరెక్టర్ తప్ప నేను అనట్లేదు, కానీ ఏమో నేను నాకు మేకింగ్ అప్పుడు తెలిసింది ఇట్లాంటివి ఏవో చెప్తూ ఉంటారు. అలాగా తీసిన ఫస్ట్ సినిమా అసలు యాక్చువల్గా అంత టఫెస్ట్ స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తికి అది నచ్చాలి సాధారణంగా, అరే నా ఫస్ట్ సినిమా అన్న ఒక గౌరవమో లేకపోతే చేసిన యాక్టింగ్ పట్ల తనకు ఉండేటటువంటిదో మొత్తానికి ఏదైనా సరే. కానీ అదేంటో కానీ విచిత్రంగా తనకి మాత్రం నచ్చల అస్సలు నచ్చలేదు మేకింగ్ ఏ లివింగ్ మూవీ. తనకి ఫస్ట్ మూవీ అయినా సరే లైఫ్ టర్నింగ్ పాయింట్ అయినా సరే ఆ తర్వాత ఎంత ఫేమ్ తెచ్చిపెట్టినా ఆ మూవీతో తర్వాత ఎంత ఫేమ్ వచ్చినా తనకు మాత్రం ఆ మూవీ నచ్చలేదు. ఇంకెలాంటి బోలెడ్ విశేషాలు ఉన్నాయి చెప్తాను చిన్న విరామం తర్వాత.
తను చే వదనా ತನವು ನಾನಾಮಾಕಿತನತೆಯು ಸುನಾರ ಮನಸೋಲ ತಲ ರಾಗುನಿಕಿ ಹರಿದಾರಿ ರೂಪ ಕಾಲ ತಿಳಬಾಡಿ ಕೊಲಿತೆ ಮೂಕಾದ ಬಾಗದ ಪಾಗಾರಾದ ಆ
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాల్ని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11:00 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. సుశ్రుతుడు 2000 సంవత్సరంలో బ్రిటన్లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్రచికిత్స వైద్యుల ఫోటోలతో వారి వివరాలను పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర వైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది. ఇంతకీ ఎవరు ఈయన అంటే దానికి మీకొక కథ చెప్పాలి. చేతిలో విరిగిన ముక్కుతో ఒక యాత్రికుడు సుశ్రుతుడి వద్దకు వచ్చాడు. రక్తం ధారగా ప్రవహిస్తోంది. ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకువెళ్లాడు సుశ్రుతుడు. ఆ రోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. నీటితో అతడి గాయాన్ని కడిగాడు, మూలికా రసాన్ని అద్దాడు. తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు సుర అంటే మద్యాన్ని ఇచ్చి తాగించాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగానే వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు సూదులతో చికిత్స ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కుని కొలిచాడు. అతి చిన్నది పదునైన కత్తిని వేడి చేసి దవడ భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు. దానిని 2 ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చాడు. ముక్కు ఆకారాన్ని సరిచేసి బియ్యపిండిని అద్ది చందనపు గంధం పట్టు వేశాడు. దానిమీద బూరుగు దూదిని పెట్టి ఔషధ నూనెను పూసి చక్కగా కట్టుకట్టాడు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. 2 రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో, ఏ ఏ మందులు సేవించాలో వివరాలను సుశ్రుతుడు వివరించి పంపించాడు. అది సుశ్రుతుడి వైద్య శాస్త్ర నైపుణ్యం. ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు సుశ్రుతుడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన సుశ్రుతుడు వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుత సంహిత వైదిక సంస్కృతంలో రాయబడింది. ఈ సుశ్రుత సంహితలో వ్యాధులు, వాటి నివారణోపాయాలు విపులంగా రాయబడ్డాయి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశంలో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాల్ని కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశంలో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాలను కాపాడాడు అపర ధన్వంతరి అయిన సుశ్రుతుడు. వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నింటిలోనూ ప్రావీణ్యత సాధించడమే కాకుండా ఒక గొప్ప శస్త్రచికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖ ప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సిజేరియన్ ఆపరేషన్లను కూడా ఆవిష్కరించాడు. మూత్రపిండంలోని రాళ్లను తొలగించడంలో నైపుణ్యం సాధించాడు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేషమైన కృషి చేశాడు. ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించడంలో అందవేసిన చేయి సుశ్రుతునిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్స కోసం 120 రకాల వైద్య పరికరాలను మన సుశ్రుతుడు ఉపయోగించేవాడట. తెగిన శరీర భాగాలను అతికించడం, శరీరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు అంటే ఫారెన్ యాంటీబాడీస్ ని కనుక్కొని తొలగించడం, పుచ్చిన దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం రోగికి హాని కలగకుండా శస్త్రచికిత్స చేసి వేరు చేయడం, ఇవన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది మన సుశ్రుతుడే. ప్రాస్టేట్ గ్రంథిని ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి, ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది, దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి, ఇలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను సుశ్రుతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవ జాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుక్కున్నాడు. మూత్ర నాళంలో పేరుకునే రాళ్లను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి చూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను సైతం తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు. పొట్ట భాగాన్ని, జీర్ణాశయ పొరలను, చీమ తలకాయలంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. పోస్ట్ మార్టం అంటే శవ పరీక్ష వేల ఏళ్ల క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, 9 నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిణామాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు. మానవ శరీర నిర్మాణ అధ్యయనం, శరీర భాగాల విశ్లేషణ వంటి వివరాలను పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ ను గుర్తించాడు. శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసేవారికి కొన్ని నియమ నిబంధనలను సూచించాడు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పాడు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశాడు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి నిరంతరం ప్రవహించే నీటిలో కొద్ది కాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు ఆయన. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయని ఆయన తీర్మానించారు. తన జీవిత కాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి 100లాది మంది శిష్యులను తయారు చేశారు సుశ్రుతుడు. అంతేకాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథాన్ని కూడా రాశారు. ఈ సుశ్రుత సంహిత క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అరబ్ భాషలోకి కితాబ్ షాహూన్ ఎ హింద్, కితాబ్ ఐ సుశ్రుత అనే గ్రంథాలుగా అనువదింపబడింది. ఇంత గొప్ప మేధావి మన దేశంలో జన్మించడం నిజంగా మన అదృష్టం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల్ చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఫస్ట్ మూవీ మేకింగ్ ఎ లివింగ్ తనకు నచ్చలేదని చెప్పాను. రెండో మూవీకి చాప్లిన్ తనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన ఏదైతే వేషధారణ ఉందో దాన్ని స్వయంగా తనే డిజైన్ అంటే సెలెక్ట్ చేసుకున్నాడు. అదే చాలా లూజ్ లూజ్గా ఉండే ప్యాంటు, వేలాడే ప్యాంటు అండ్ చాలా టైట్గా ఉండే కోటు, చిన్న టోపీ, పెద్ద బూట్లు, చిన్న మీసము, దాన్నే ది ట్రాంప్ క్యారెక్టర్ అంటారు. చాలా లూజ్గా ఉంటుంది, మీరు గమనించారో లేదో ఆ ప్యాంట్ అసలు. అలాగే కోట్ ఏమో అసలు వేసుకున్నది ఒంటి మీద వేసి కుట్టారా అన్నట్టు ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద బూట్లు, చిన్న మీసము, ఒక చిన్న టోపీ, దాన్ని ది ట్రాంప్ క్యారెక్టర్ అంటారు. ఈ వేషంలో చాప్లిన్ని చూపిస్తూ విడుదలైనటువంటి మూవీ కిడ్ ఆటో రేసెస్ ఎట్ వెనిస్. ఆ వేషము వెండితెర మీద విపరీతమైన నవ్వులు అసలు. దాంతో ఇక ఆ తర్వాత చాప్లిన్ అదే బాడీ లాంగ్వేజ్ తోటి చాలా మూవీస్ అసలు అదే తన డ్రెస్ సెన్స్ అలా ఫిక్స్ అయిపోయేలాగా సెట్ అయిపోయింది. చాప్లిన్ మూవీస్కి బాగా డిమాండ్ పెరగడంతో ఫస్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో, ఫస్ట్ డైరెక్టర్ అవకాశం కాట్ ఇన్ ద రెయిన్ అని 1914లో దాంతో వచ్చింది. సో అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత వారానికి ఒక సినిమా చొప్పున చాప్లిన్ ఎన్నెన్నో మూవీస్ని రూపొందించాడు. చాప్లిన్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఎన్నో కంపెనీలు అతడితో ఒప్పందం కోసం క్యూ కట్టినాయి ప్రమోషన్కి. అలా 13 ఏళ్లకి కెరీర్ మొదలుపెట్టిన వాడు 26వ ఏటికల్లా ప్రపంచం మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకోగలిగాడు. ఆ రోజుల్లో వరల్డ్ వైడ్గా అత్యధికమైన పారితోషికం అందుకున్న నటుడిగా చార్లీ చాప్లిన్ ఖ్యాతి పొందాడు. ద ఫ్లోర్ వాకర్, ద ఫైర్ మ్యాన్, ద వాగాబాండ్, తర్వాత 1 AM, ద పాన్ షాప్, తర్వాత ద కౌంట్, ఇలా ఎన్నో సినిమాల్లో అప్పట్లో అంటే యంగ్గా ఉన్న చార్లీ చాప్లిన్ కడుపుబ్బ నవ్వించాడు. ఆ తర్వాత సొంతగా యునైటెడ్ ఆర్టిస్ట్ అనే ఒక సంస్థని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా కూడా మారాడు. ప్రొడ్యూసర్గా మారిన తర్వాత పూర్తి స్థాయి చిత్రం ద కిడ్ 1921లో, అది 68 నిమిషాల నిడివి ఉన్నటువంటి చార్లీ చాప్లిన్ మూవీ. చాప్లిన్ మూవీస్ మొత్తంలోకి ఇదే చాలా పెద్ద మూవీ. మిగతావన్నీ ఏదో 10 మినిట్స్, 20 మినిట్స్ ఇలా ఉన్నవే తప్ప అంతకన్నా పెద్దవి ఏవీ లేవు. ఆ సినిమా 68 నిమిషాలు నిడివి ఉన్నటువంటిది 50 దేశాల్లో ప్రదర్శితమయ్యి అంతులేనటువంటి ప్రాచుర్యం పొందింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఉమెన్ ఆఫ్ ప్యారిస్ అది 1923, ద గోల్డ్ రష్ 1925 అండ్ ద సర్కస్ 1928 రిలీజ్ అయినవి. ఆ మూవీస్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైనటువంటి ఫేమ్ని తీసుకొచ్చినాయి. ఇక అప్పటికి ఈ సైలెంట్ మూవీస్ అంటే మూకీ మూవీలు పోయి టాకీలు వచ్చినాయి. బట్ స్టిల్ కొంతకాలం పాటు చాప్లిన్ వాటికి దూరంగానే ఉన్నాడు. అందుకనే సిటీ లైట్స్ అని 1931లో, మోడర్న్ టైమ్స్ అని 1936లో మూవీస్ని డైలాగు లేకుండానే తీశారు. ఇక ఆ తర్వాత జర్మనీ నియంత డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ని కొంచెం సర్కాస్టిక్గా ఇమిటేట్ చేస్తూ తీసినటువంటి ద గ్రేట్ డిక్టేటర్ అనేది 1940లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి చాప్లిన్ 10 ఏళ్ల పాటు రాజకీయ వివాదాల్లో అండ్ పర్సనల్ విషయముకి సంబంధించినటువంటి ఒడిదొడుకుల్లో విపరీతంగా కూరుకుపోయాడు. అతడి మీద కమ్యూనిస్టు సానుభూతిపరుడిగా ముద్రపడడంతో పాటు తనకన్నా బాగా చిన్నవాళ్లను పెళ్లిళ్ళు చేసుకోవడం విపరీతమైనటువంటి విమర్శలకి దారితీసింది. అండ్ కొన్ని కేసులు, తర్వాత కేసు వేశారు కోర్టులో, ఇదేంటి చాలా చిన్న పిల్లల్ని పెళ్లి అంటే కొంచెం చిన్న లేడీస్ని పెళ్లి చేసుకున్నాడని. ఆ తర్వాత పొలిటికల్లీ హిట్లర్నే మరి విమర్శించడం సర్కాస్టిక్గా. హిట్లర్ మామూలుగానే హిట్లర్ అసలు చాలా కోపదారి మనిషి అని తెలుసు. అలాంటి వ్యక్తికి పోయిపోయి సర్కాస్టిక్ తన మీద తీయడం అనేది కొంచెం అందరికీ మరి కంటకి ఇంపుగానే ఉంటుంది. సో వాళ్ళు ఈ విషయంగా అన్ని కేసులు అవి వేసి మొత్తానికి తనకన్నా చాలా చిన్నవాళ్ళని పెళ్లి చేసుకోవడంతో అన్ని రకాలుగాను అమెరికాలో మొత్తానికి ఆశ్రయం ఇచ్చిన అమెరికాను వదిలిపెట్టి వెళ్ళక తప్పని పరిస్థితులు ఎదురైనాయి. ఇన్ని కేసులు ఇన్ని విమర్శలు వచ్చేసరికి ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళి మాన్సియర్ వెర్డాక్స్ అని 1947లో, లైమ్ లైట్ అని 1952లో, ఎ కింగ్ ఇన్ న్యూయార్క్ అని 1957లో, ఎ కౌంటెస్ ఫ్రమ్ హాంకాంగ్ అని 1967లో, ఇలా తన రెగ్యులర్ ఇమేజ్ ఏదైతే ఉందో దానికి కొంచెం డిఫరెంట్గా సినిమాలు ట్రై చేశాడు. అయితే అమెరికాలో ఉన్నప్పుడు ఏంటంటే తను ఎట్లాంటి మూవీస్ తీసిన సబ్జెక్ట్ ఎలాంటిదైనా కూడాను అక్కడ కొంచెం ఇంకా ఆ సర్కాజంని తీసుకునేటటువంటి ఒక దీంట్లో ఉంటారు, వేరే మిగతా చోట్ల అలా ఉంటారని లేదు. అండ్ సెకండ్ పాయింట్, అమెరికా నుంచి వదిలి వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన ఫ్రాన్స్కి వచ్చేసిన తర్వాత కొంచెం ఇబ్బందులు పడి మళ్ళీ ఇప్పుడు ఒక రకమైనటువంటి హాస్యపు సినిమాలకి మాత్రమే పరిమితమైనటువంటి ఒక వ్యక్తి కాదు, నేను అన్ని జోనర్స్ చేయగలను అని ప్రూవ్ చేయడానికేమో కానీ కొంచెం ఆఫ్ బీట్గా వెళ్ళాడు. ఇప్పుడు ఆల్రెడీ కమర్షియల్ మూవీస్ చేసే హీరోస్ ఉంటారనుకోండి, వాళ్ళు పోయిపోయి అలా కాకుండా సడన్గా ఏదో అవార్డ్ సినిమాలో ఇంకోటి చేశారనుకోండి, కొంచెం వెరైటీగా ఉంటుంది కదా మనకు కూడాను. మనకే డౌట్ వస్తుంది అసలు ఏంటి ఇలాంటి సినిమాలు తీసారేంటి అని. అనుకోండి వాళ్ళు తొందరగా ధైర్యం చెయ్యరు, ఒక ఇమేజ్ చట్టంలో అలాగ బిగుసుకుపోయి ఉంటారు. అలాగే ఆఫ్ బీట్ సినిమాలు చేసే వాళ్ళు సడన్గా కమర్షియల్ మూవీస్ చేసినా కూడా మనకు అదే భయం వేస్తుంది, ఏంటి సడన్గా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని. అలాగా ఇప్పుడు శేఖర్ కమ్మల లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు డిగ్నిఫైడ్ మూవీసే తీస్తారు, వాళ్ళ వల్ల కాదు ఇంకా కమర్షియల్ ఒకవేళ తీయాలన్నా కూడా. ఒకవేళ వాళ్ళు అలాంటివి ఏమైనా తీస్తే మనకి డౌట్ వస్తుంది అసలు ఇది నిజంగా వాళ్ళే చేశారా ఇంకెవరైనా చేశారా అని. అలాంటి ఒక ఆఫ్ బీట్ నుంచి ఇటు వచ్చినా లేదు కమర్షియల్ నుంచి ఆఫ్ బీట్కి వెళ్ళినా ఎలా అయితే తేడా ఉంటుందో అలాగా అన్ని కామెడీ మూవీస్, ఇప్పుడు మన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అల్లరి నరేష్ కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ వీళ్ళందరూ అన్ని కామెడీ మూవీసే చేస్తారు ఎక్కువగా, బట్ మధ్యలో ఎక్కడన్నా నేను లేకపోతే ఎర్రమందారం ఇలాంటివి ఏమన్నా ఒక మూవీస్ చేసినప్పుడు బా ఏంటి సడన్గా ఇలా ట్రై చేశారేంటి వీళ్ళు, ఓకే బాగానే ఉంది కానీ ఏమో నాకు అంత ఏమో కామెడీ చేసినట్టుగా వేరే అంత నచ్చలేదు అని మనమే అంటాం మళ్ళీ, రైట్? అలా ఆఫ్ బీట్ మూవీస్ చేసినప్పుడు కొంచెం అట్లాంటివి రావడం సహజం. చార్లీ చాప్లిన్కి కూడా ఇలాంటివి ఎదురైనాయి. అప్పటి వరకు హిలేరియస్గా నవ్వించి అందరి మన్ననలు పొందినటువంటి చాప్లిన్ సడన్గా ట్రెండ్ మార్చేసరికి, రూట్ మార్చేసరికి ఏమైందో చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ
కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందారమాల
రమ్మని మురళీ రవమ్ములు పిలిచే రమ్మని మురళీ రవమ్ములు పిలిచే అణువణువు నా బృందావని తోచే
తళ తళలాడే తరగల పైన అంది అందని అందాలు మెరిసే
కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ మతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి
కరగిన కలలే ధరితెను నాలో మందారమాల.
నీ కురులే నన్ను సోకిన వేళ, నీ కురులే నన్ను సోకిన వేళ, హాయిగ రగిలేను దీయని జ్వాల.
గలగల పారే బలపులలోనే సాగెను జీవన రాగాల నావా.
కిల కిల నవ్వులు చిలికిన తలుపును నాలో బంగారు వీణ, కిల కిల నవ్వులు చిలికిన.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళార విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి అట్లాంటి ఆఫ్ బీట్ మూవీస్ తీసినా కూడా, తన శైలికి భిన్నమైనటువంటి మూవీస్ తీసినా కూడా క్రిటికల్ ఎక్లెమ్ విపరీతంగా వచ్చింది. ఆ తర్వాత అమెరికా వదిలిపెట్టిన చార్లీ చాప్లిన్ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి అమెరికా రావాల్సి వచ్చింది, అది ఆస్కార్ అవార్డు అందుకోవడం కోసం. ఎస్, 1972లో అకాడమీ చాప్లిన్కి గౌరవ అవార్డుని ప్రకటించింది. ఆ పురస్కారాన్ని అందుకోవడానికి అతడు వేదిక మీదకి వచ్చినప్పుడు ఆ వేడుకకి హాజరైన జనాలందరూ కూడా లేచి నిలబడి 12 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా చప్పట్ల వర్షం కురిపించారు. ఆస్కార్ వేడుకల చరిత్రలోనే అత్యధిక టైం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది కేవలం చార్లీ చాప్లిన్కే. 1972లో ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు చార్లీ చాప్లిన్కి 12 నిమిషాల పాటు గ్యాప్ లేకుండా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇట్స్ అ రికార్డ్. తర్వాత తన ఆరోగ్యం క్రమేణా క్షీణించింది, మాట లేని స్థితిలో చక్రాల కుర్చీకే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. 1974లో మై లైఫ్ ఇన్ పిక్చర్స్ పేరుతోటి తన చిత్రాలతో కూడినటువంటి ఆత్మకథ వచ్చింది. 1975లో ద జెంటిల్మెన్ ట్రాంప్ పేరుతోటి అతడి జీవితం మీద ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. అదే ఏడాది రాణి ఎలిజబెత్ చేతుల మీదుగా బ్రిటన్ అత్యున్నత పురస్కారం నైట్హుడ్ని చక్రాల కుర్చీ మీద నుంచి అందుకున్నాడు చార్లీ చాప్లిన్. జీవితం అంతా కూడాను ప్రపంచాన్ని నవ్వించడానికే వెచ్చించినటువంటి చార్లీ చాప్లిన్ 1977 December 25 నిద్రలోనే హార్ట్అటాక్తో 88 ఏళ్ల వయసులో చనిపోయారు. ఎప్పటికీ తనను తలుచుకునే సినీ అభిమానుల గుండెల్లో ఒక చిరునవ్వుతో పాటు ఒక విషాదాన్ని కూడా వదిలేళ్ళాడు. అయితే తన మ్యారేజ్కి సంబంధించిన విషయాలు నేను చెప్పలేదు కదా. చార్లీ చాప్లిన్ తన ఫస్ట్ వైఫ్ మిడ్రెడ్ హ్యారిస్ని 1918లో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు, కానీ రెండు రోజులకే చనిపోయాడు. తర్వాత ఇద్దరు రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. రెండో భార్య లిటా గ్రే ద కిడ్, గోల్డ్ రష్ ఇలాంటి మూవీస్లో నటించింది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. అది మూడేళ్లకే ఆ వివాహ బంధం కూడాను డివోర్స్ వైపు దారితీసింది. మూడోసారి పాలెట్ గోడార్డ్ని 1936లో పెళ్లి చేసుకున్నాడు. తను మోడర్న్ టైమ్స్ ద డిక్టేటర్ మూవీస్లో కనిపించింది. వీళ్ల బంధం 5 ఏళ్లకే ముగిసింది. ఆ తర్వాత 53 ఏళ్ల వయసులో 18 ఏళ్ల ఊనా ఓనీల్ని 1943లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి 8 మంది సంతానం. ప్రతి మూవీ, ఏదైనా ఒక మూవీ తీసుకుంటే ప్రతి సిచ్యువేషన్లో ప్రతి సీన్లో కనిపించే చార్లీ చాప్లిన్ ఒకే ఒక చిత్రంలో మాత్రం ఒక అనామకుడిగా కొన్ని సెకండ్లు మాత్రమే కనిపిస్తాడు, అది కూడా ఒక పోర్టర్గా. పైగా అది ఒక కామెడీ మూవీ కాదు, ఒక రొమాంటిక్ డ్రామా. ఎందుకంటే చాప్లిన్కి సీరియస్ సినిమా తీయాలనే కోరిక ఉండడమే దానికి కారణం. ఆ మూవీ పేరు ఎ ఉమెన్ ఆఫ్ ప్యారిస్. 1923లో తీసిన సినిమా అది. అది కూడా విపరీతమైన సక్సెస్ సాధించింది. ఇక ద సర్కస్ చిత్రం చార్లీ చాప్లిన్కి ఫస్ట్ అకాడమీ అవార్డుని తెచ్చిపెట్టింది. అయితే అప్పటికి ఆస్కార్ అనే పేరు లేదు ఆ వేడుకకి. దాన్ని 1929లో ఫస్ట్ వేడుకలో ఇచ్చారు ఆ అవార్డుని. సో మొత్తానికి ఆస్కార్ అవార్డు అందుకోవడము అదంతా ఒక ఎత్తు అయితే, పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ విపరీతమైనటువంటి ఒడిదొడుకులు ఎన్ని ఉన్నా కూడా, మనకి సండే ఇదివరకు దూరదర్శన్లో మీరు గమనిస్తే చార్లీ చాప్లిన్ షో వచ్చేది ఒక అరగంట. అది చూడటం కోసం మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తేలాగా ఉండేవాళ్ళమో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్మైల్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కామెడీ. అందులోనూ ఇప్పుడు వచ్చే ఈ లేకి కామెడీలు, డబుల్ మీనింగ్ కామెడీలు, లేకపోతే విజువల్ కామెడీలు, అంటే మాటల్లో మామూలుగా కామెడీ ఉంటే అది వేరు, కానీ విజువల్లో కొట్టడాలు ఇట్లాంటి కామెడీలు ఎక్కువైపోయినాయి. అప్పట్లో సటిల్ కామెడీ ఉండేది, హెల్దీ కామెడీ ఉండేది. అంతేగాని ఏదో పక్కవాడి లెగ్ పులింగ్ లేకపోతే ఇంకోటో అట్లాంటివి ఎక్కువ ఉండేవి కాదు. అసలు మనం అదే మెయిన్, అసలు కామెడీలో ఎట్లాంటి చేంజ్ వచ్చింది కొన్ని ఏళ్ళుగా చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. అండ్ ఐ కెన్ అష్యూర్ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక చాప్లిన్ మాత్రం ఎవ్వరూ రాలేరు. అంటే చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళు పోతే ఇంకోళ్ళు వస్తారు, కొత్త నీరు పాత నీరు ఇవన్నీ మనం చెప్పుకుంటాము, ఓకే. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ టైమింగ్ అండ్ తను నవ్వకుండా తను సీరియస్గా ఉంటూ ప్రపంచాన్ని నవ్వించడం అనేది చాలా అసలు పెద్ద విషయం. అది రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి మొదలు పెడితే జానీ లివర్ వరకు ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఒక్కటే, మీకు కామెడీ టైమింగ్లో కానీ కామెడీలో కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే అందరి నోటి నుంచి ఒకటే మాట వస్తుంది, అండ్ దాట్ ఈస్ చార్లీ చాప్లిన్. అండ్ అలాంటి రోజునే ఎంఎస్ నారాయణ గారు కూడా, ఆయన జయంతి కూడా జరగడం అనేది అసలు మామూలు విషయం కాదు. అయితే ఆయన టైమింగు, ఆయన కామెడీ టైమింగ్ అవన్నీ మనకు తెలుసు, బట్ ఆయన కూడాను కొన్నిట్లో చాలా సీరియస్గా అంటే బాధపడే రోల్స్ చేసినప్పుడు మనకి గూస్ బంప్స్ వస్తాయి అసలు అవి చూస్తే. లైక్ బుజ్జిగాడులో నన్ను ఎందుకురా వదిలిపెట్టి వెళ్ళిపోయావు అని అడిగే సీన్ ఒకటి, అండ్ మా నాన్నకి పెళ్లిలోనో దేంట్లోనో వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయకుండా ఎక్కడ తను వెళ్ళిపోతే తనకి డబ్బులు ఉండవు అన్న ఉద్దేశంలో చేయకుండా ఉంటే కృష్ణంరాజు వచ్చి శ్రీకాంత్ వచ్చి మాట్లాడినప్పుడు చెప్పేది ఒకటి. ఆ 2-3 సీన్స్లో భలే అసలు గూస్ బంప్స్ టైప్ ఆఫ్ సెంటిమెంట్ కూడా పండించగలరు. బట్ కామెడీ మటుకు టైమింగ్ సూపర్ ఉంటుంది ఎంఎస్ నారాయణ గారిది. సో ఇద్దరు ఒకే రోజు పుట్టడం కాకతాళీయమే అయినా కూడాను, అండ్ ఇద్దరికి కంపారిజన్ కూడా లేదు, బట్ దెన్ టాలీవుడ్కి మంచి యాక్టరు. అండ్ ఎందుకు బ్రహ్మానందానికి కూడా చార్లీ చాప్లినే ఇష్టం. తన ఒక్క మాట మాట్లాడకుండా మన చేత నవ్వించే టాలెంట్ ఉన్నటువంటి చార్లీ చాప్లిన్ అంటే నాకు ఇష్టం అని ఎన్నో చోట్ల చెప్పారు. సో కాబట్టి అందరికీ ఇంత ఇన్స్పిరేషన్ని ఇప్పుడు మనకి నవ్వులు ఎవరైతే పంచుతున్నారో వీళ్ళందరికీ నవ్వులు పంచిన ఇన్స్పిరేషన్ చార్లీ చాప్లినే అవ్వడం నిజంగా అది గ్రేట్నెస్. ఇదండి ఇవాళ చిత్రం బళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళారవి చిత్రం కార్యక్రమం April 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of My Ind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.